ీపనగరీ జడాైతన్యస్తమకరాశ్రుతిచరీ దరిద్రాణం చింతమణిగుణనికా జన్మజల్లథో నిమగ్నానాం తమోష్ట్రామురదిపూ వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాం మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ జగద్ధాత్రీమహం దేవీం ఆదిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. మార్కండేయ పురాణ సప్తాహ దీక్షలో అప్పుడే 4 రోజులు గడువు పెట్టాం. అందులో భాగంగా అశ్వతరుడు ఈశ్వరుణ్ణి తన తపస్సుతో సంగీత కళతో మెప్పించి తన సోదరుడితో పాటుగా మదాలసకి మళ్ళీ జన్మ ఇమ్మని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు, నువ్వు 3 పిండాలు తయారు చేసి అందులో మధ్యమ పిండానికి నమస్కారం చేస్తే నీకున్న పడగల్లో మధ్యలో ఉన్న పడగలో నుంచి నీకు మదాలస కూతురుగా పుడుతుంది. ఈ అశ్వతరుడి కోరిక ఏమిటి, మదాలస పునర్జీవితురాలు అవ్వడమే కాకుండా ఇంత పూర్వం ఉండేటటువంటి అంటే ప్రాత జన్మలో ఉన్న అనుభూతులు, వాసనలు, జ్ఞాపకాలు ఇవన్నీ మళ్ళీ ఆవిడలో ఉండాలి. సహజంగా పునర్జన్మ ఎత్తగానే పాత అనుభూతులు పోతాయి కనుక అసలు పూర్వజన్మ జ్ఞానం ఉండదు కనుక ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఋతధ్వజుడు నా భర్త కాదంటే ప్రమాదం. అందువల్ల యథాతథంగా చచ్చిపోయేటప్పుడు ఆవిడకి ఏ బుద్ధి ఉందో బుద్ధి ఉండాలి. కాకపోతే కొత్తగా ఏం కోరాడు, యోగిని అవ్వాలి, ఆవిడ యోగి మాత అవ్వాలి అనగానే ఆయన తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. అందువల్ల మదాలస అతనికి మధ్యమ ఫణము నుంచి పుట్టింది అని నిన్న చెప్పుకున్నాం. ఆయన ఉన్న పడవలో మధ్యలో ఉన్న పడవ నుంచి మధ్యలో ఉన్న పిండానికి నమస్కారం చేయగానే ఈ పిండంలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మ పిండంలో ప్రవేశించి పడవలోకి వెళ్ళి ఆవిడ అతని నోట్లోంచి బయటకు వచ్చింది. అందువల్లే ఇప్పుడు ఈ పునర్జన్మ ఎత్తాక మదాలస అశ్వతరుడికి కూతురు కూడా అయిందనమాట. పూర్వం విశ్వావసుడనే గంధర్వ పుత్రి, ఇప్పుడు అశ్వతరుడికి పుత్రి అయింది. ఒకే జన్మలో ఒకే రూపంతో ఇద్దరికి పుత్రిక అయ్యే భాగ్యం వాడికి పట్టింది. ఇంత పూర్వం కేవలం భర్త మీద ప్రేమ, లౌకికాచారాలు ఈ ప్రవర్తనతో ఉండేది ఆవిడ. నిజంగా మనం ఏం చెప్పుకున్నాము నిన్న, ఋతధ్వజుడి సౌందర్యం చూడగానే స్పృహ తప్పిపోయింది. అంటే ఆవిడలో అంత ప్రేమ ఉన్నది, కామం ఉన్నది. ఇప్పుడు పునర్జన్మెత్తగానే ఆ పూర్వకాలం ఉండే కామవాసనలు తగ్గిపోయాయి. ఎందుకంటే యోగిని అవ్వాలి అని కోరాడు కనుక. ఇప్పుడు ఆమె పుట్టింది, జాగ్రత్తగా తన మందిరంలో దాచి పిల్లల్ని పిలిచి, కుమారులారా మీరు భూలోకానికి దినదినము వెడుతున్నారు, ఋతధ్వజుడితో స్నేహం చేసి అతనితో శాస్త్ర చర్చలతో కాలక్షేపం చేస్తున్నారు, అతనికి ఓ కోరికలు ఉన్నాయని అన్నారు, నేను మర్చిపోయాను మీరు మర్చిపోయినట్టున్నారు, ఒక్కసారి మీ మిత్రుణ్ణి నేను పిలిచానని తీసుకురండి. ఎంతవరకు మీరు వెళ్ళడమే కానీ అతన్ని ఇక్కడికి తీసుకురాలేదు మీరు, తనంత తాను రాకపోవచ్చు కానీ మీ మిత్రుడు కనుక మిత్రుల తండ్రి పిలిస్తే రాను అని అనకూడదని కూడా శాస్త్రం ఉంది కనుక. సహజంగా మనకి బాగా ఆత్మీయులైన మిత్రులు ఎవరైనా ఉన్నప్పుడు ఈ మిత్రుల్ని మనం ఎప్పుడైనా ఆహ్వానిస్తే వాళ్ళు కాదు అంటే దోషం, మిత్రులు ఆహ్వానించినప్పుడు రాకపోయిరా ఉన్న దోషం కంటే మిత్రుల తండ్రి ఆహ్వానిస్తే రాకపోతే అది ఇంకా దోషంట. కన్న తండ్రి ఒరే కుమారారా అని పిలిచాడు అనుకోండి, అప్పుడు వెళ్ళి తీరాలి. తండ్రి కంటే మిత్రుడి తండ్రి ఇంకా ఉన్నతుడు అని శాస్త్రం. మిత్రుడు తనకి ఆత్మీయుడు, తన ఆత్మ లాంటివాడు. అందువల్ల సహజంగా మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్నేహం చేయటమే కాకుండా స్నేహితుల తండ్రిని కూడా, తల్లిని కూడా కన్న తండ్రి కన్న తల్లిలా చూడాలి. ఇంకా ఎక్కువ విలువ ఇచ్చిన తప్పు లేదు. అందువల్ల నేను పిలిచానని వారిని వెంటబెట్టి పిలిచారన్నారు కానీ ఈ పిల్లలిద్దరూ ఆ క్షణమే భూలోకానికి వెళ్ళారు. సాధారణంగా పగటిపూట మాత్రమే ఈ పిల్లలిద్దరూ భూలోకానికి వెళ్ళి ఋతధ్వజులతో మాట్లాడి రాత్రికి తిరిగి పాతాళానికి వచ్చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం ఇంతకాలం మనం. ఈరోజు రాత్రికి రాత్రి బయలుదేరి పితృరాజ్ఞ గనక, ఈ పితృరాజ్ఞ పరిపాలించి తీరాలి గనక హుటాహుటిన బయలుదేరిపోయారు. వెళ్ళి రాత్రికి రాత్రి నిద్రపోకపోతున్నాడు అప్పుడే ఋతధ్వజుడు అతని దగ్గరికి వెళ్ళారు. ఆశ్చర్యం, అసలు ఎలా వచ్చారు మీరు రాత్రిపూట ఇక్కడికి రారు, మీకు అంతఃపురంలోకి ఎలా వచ్చారంటే అది వేరే విషయం. మా తండ్రి తక్షణం నిన్ను తీసుకురమ్మన్నాడు, ఆయనకి నిన్ను చూడాలని కోరికగా ఉంది, వస్తావా అన్నారు అక్కడ వాళ్ళు కోవలయాసుడు. తండ్రికి ఎదురు చెప్పడం నా జీవితంలో ఎప్పుడూ లేదు. మా తండ్రిని నేను అంత గౌరవిస్తాను. మీ తండ్రియ మా తండ్రియ, మీ తండ్రి మా తండ్రి, నేను ఎప్పుడు మా తండ్రికి ఎదురు చెప్పను. అటువంటిది మీ తండ్రి పిలిస్తే ఆయనకి ఎదురు చెబుతానా, నడవండి బయలుదేరదాం అన్నాడు. గుర్రాలు రథాలు సిద్ధం చేయించబోతూ ఉంటే అవన్నీ ఎందుకు మనం ఒంటరిగా వెళ్ళిపోదాం అని ఇద్దరు పిల్లలు అతను వెంట పెట్టుకుని కాలి నడకను నదీ తీరానికి తీసుకొచ్చారు. ఎవర్రా హాయిగా పరివారం ఉన్నారు, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అవి కాకుండా నడిచి ఇక్కడికి దాకా నన్ను లాక్కొచ్చారు, నడిపించారు. ఇంతకీ నది దాటాక అవతల ఒడ్డుకు వెళ్ళాక మీ నగరం ఉందా అంటే మిత్రమా, ఇంక మేము పిలిచాం మాతో రావడమే, మారు మాట్లాడకు అన్నారు వీళ్ళు. మిత్రుల మాట కాదనలేక అలాగే అన్నాడు. చెరువు రెక్క పుచ్చుకుని నదిలో దింపారు. ఇదేమంటారు నదిలో పుచ్చుతున్నారు మీరు అన్నాడు ఆయన. ఆ నదిలో దిగి దిగడంతో మహావేగంగా ఒక సుడిగుండం ఏర్పడింది. ఆ సుడిగుండ పాతాళానికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ మంత్రశక్తితో. పాతాళానికి వెడుతూ ఉండగానే చెరువు రెక్క పుచ్చుకున్న ఈ విప్రకుమార రూపంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా 105 పడగలు కలిగిన ఎర్రని పావులుగా మారిపోయారు. అందులో పావుల్లో కూడా కొన్ని తెల్ల పావులు, కొన్ని నల్ల పావులు, కొన్ని బూడిద రంగులు ఉంటాయి. ఇవి ఎర్రని రంగులో ఉన్న అరుణవర్ణంలో ఉన్న సర్పాలు. ఈయనకి మతిపోయి స్వస్తిక చిహ్నములతో ఉన్న పడగలు, అందులో 105 పడగలు, మహాశరీరము, గొప్ప కాంతి, అరుణవర్ణం, అటువంటి అరుణవర్ణంతో ఉన్న సర్పాలను చూచి, అయ్యే బాబు ఇంతకాలం మిత్రులు మిత్రం ఉన్నారు, ఇదే మీ మిత్రత్వం, నాకు ఏనాడు చెప్పారు కాదు, ద్విజులన్నట్టే మీరు, మీ ద్విజవర్యత్వంబు కాననే, ఇదే ద్విజత్వం అంటే, మీరే ద్విజులంటే ఎంత కపటత్వం చూపించారు అని హాస్యమాడాడు. అప్పుడు వాళ్ళు, మిత్రమా ఏమనుకోకు, నువ్వేమో చాలా కష్టాల్లో ఇంత పూర్వం వాసపోయి ఉన్నావు గనక నీ దగ్గర మేము మా రూపం బయట పెట్టలేదు. పాతాళకేతు తమ్ముడు తాళకేతు నిన్ను వాసగించాడు, అందువల్ల నీ భార్య చచ్చిపోయింది. మేము సర్పరూపాల్లో వస్తే మమ్మల్ని నువ్వు అనుమానిస్తావేమోనని విప్ర రూపంలో వచ్చాం, నీతో స్నేహం చేశాం. నీ దగ్గర మా నిజ రూపము ఎంతకాలము మరుగు పెట్టడానికి గల కారణం నీతో స్నేహం చేయాలనే కోరిక తప్ప, నీ ద్వారా శాస్త్ర చర్చలతో సందేహాలు తీర్చుకోవాలనే కోరిక తప్ప ఇంకో స్వార్థం లేదు. అందువల్ల మేము ఇంతకాలం నిన్ను వాసం చేసినందుకు క్షమించు అనగానే అతడి చిరునవ్వు నవ్వి, మీ అంతటి మహానుభావులు నాగలోకవాసులు మహాసర్ప స్వరూపులు, నాతో స్నేహించేటివి నా అదృష్టం. ఇంతకీ మీ తండ్రి గారు ఎక్కడున్నారంటే ఆయన స్వయాన వాసుకి పుత్రుడు అశ్వతరుడు, చాలా గొప్పవాడు, తీసుకెడుతున్నాం అని రెక్కలు పుచ్చుకొని అశ్వతరుడి దగ్గరికి తీసుకెళ్ళారు. మహాసింహాసనం మీద పాతాళ లోకంలో కూర్చుని ఉన్నాడు అశ్వతరుడు. ఆయన చూడగానే ఇతడు వికసించిన కళ్ళతో, అంటే కళ్ళు ఒక్కసారి సంభ్రమంతో అలా పెద్దవి చేశాడనమాట. సాధారణంగా గొప్పవాడు చూడగానే మనకు ఆనందం కలుగుతుంది, ఆశ్చర్యము కలుగుతుంది, అంతటి మహానుభావుడు మనకు దర్శనమిచ్చాడా అనిపిస్తుంది. అటువంటిప్పుడు మన కళ్ళు బాగా విప్పారుతాయి. అప్పటిదాకా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టున్నవాడు కూడా ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలతో కళ్ళు బాగా విచ్చుకునేలా చేస్తారు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళాము, ఆయన హారతి అయ్యాక నిజంగా దివ్యమంగళ విగ్రహ రూపంతో దర్శనమిచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు మీరు, అమ్మో ఈ కళ్ళు సరిపోతాయా, ఇలా కళ్ళు బిడిగుడ్లు చేసి మరీ చూస్తాం. ఆయన దివ్య దృష్టి కూడా ఇస్తాడు అనుకోండి, ఈ మార్కెట్లేపురాన్ని 7 వింటే అలా దర్శనం అవుతుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని టిక్ 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 అని టీవీల దగ్గర కూర్చొని లేకపోతే క్రికెట్ చూస్తూ కూర్చుంటే మార్కెట్ ఏ పురాణం లేదు, విశ్వరూప దర్శనం లేదు, మిగిలినదల్లా శాశ్వత అశాశ్వత రూప దర్శనం తప్ప. అందువల్ల ఇప్పుడు తను పుల్లేక్షణుడై వికసించిన కళ్ళతోటి పాదాలకు నమస్కరించి, తండ్రి నన్ను అనుగ్రహించావా, ఈ మహాత్ములు నాకు మిత్రులు అవ్వడం నా అదృష్టం, ఎన్నో జన్మల తపస్సు ఉంటే తప్ప పాతాళ లోకవాసులైన మీలాంటి అధిదేవతల్ని సప్పాది దేవతల్ని మేము చూడలేం, అందులో ఎన్నాటి నుంచో వాసుకిని చూడాలి వాసుకిని చూడాలని తహతహలాడేవాడిని, ఈశ్వరుడికి కంఠాభరణం ఆయన, ఆయన వంశస్థుడివి నువ్వు, ఆయన పుత్రుడివి అంటే తండ్రిని చూసినట్టే కొడుకును చూస్తే కనుక నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను, ఆజ్ఞాపించు ఏం చెబితే చేస్తానంటే, నాయన నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీ గురించి రోజు మా పిల్లలు తెగపొగొడుతున్నారు, నీవు పండితుడివని జ్ఞానివని యోగివని మహాత్ముడివని సకల ధర్మశాస్త్రాలు చదివి ఎవరికి ఎప్పుడు ఏ సందేహం కలిగినా అడిగిన వెంటనే తక్షణం తీరుస్తావని విన్నాం, అంచేత నిన్ను నేను దర్శించడం నా అదృష్టం, ఇప్పుడు నీకేం కావాలో కోరుకో, నా లోకంలో అది ఇది అని కాకుండా అన్ని వస్తువులు ఉంటాయి, నువ్వు కోరిన ఏ కోరికైనా తీరుస్తాను, నా నగరంలో నీకు రత్నాల రాసులు కావాలా, ఇంకేమైనా వస్తువులు కావాలా, అపూర్వ లాంఛనాలు కావాలా, ఆయుర్దాయం కావాలా, ఏం కావాలో కోరుకో అంటే, అతడు నా తండ్రి దయవల్ల నాకు ఏ కొరత లేదు, నేనేం కోరుకుంటాను, నా తండ్రి దయ వలన ధనములు తృణప్రాయముగులకట, నా తండ్రి ధర్మం వల్ల ఆయన సంపాదించిన సంపాదన వల్ల నాకు డబ్బు తృణప్రాయం, దేవుడిచ్చిన యవ్వనం ఉన్నది, ఇక విద్యలు మా గురువులు ప్రసాదించారు, తండ్రి లాంటి పరమేశ్వర స్వరూపుడు నేను నిన్ను దర్శనం చేశాను, దాంతో నా కోరికలు పూర్తిగా తిరిగి ఇక నాకే కోరికలు లేవు, జనక భుజావని జముల చల్లని నీడ వసించి ఉన్న నందనులు సుకుల్నిజము, అందరిలోకి అదృష్టవంతులు ఎవరో తెలుసిన, తండ్రి పిల్లల్ని కంటికి రెప్పలా కాట్పాడుతూ ఉంటే, పెద్ద వయస్సు వచ్చేదాకా తండ్రి కుటుంబాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటే, తండ్రి రేడలో తండ్రి పెత్తనంలో సుఖంగా బ్రతికే పిల్లలే నిజమైన యోగులు, జాతకులు అంటే మహాజాతకులు అంటే, జనక భుజావనీజముల చల్లని నీడ వసించి ఉన్న నందనుల సుఖులు అన్నాడే, తండ్రి ఒక పెద్ద వృక్షం, ఆ వృక్షం రేడలో కొడుకులు విశ్రాంతి తీసుకోవడం కంటే అదృష్టం ఉంది, నిజంగా ఈ అదృష్టం నాకు చాలా కాలం పెట్టినండి, మా తండ్రి గారు ఇంచుమించుగా మా అందరికీ పెద్ద వయసు వచ్చేదాకా ఉండడం, ఉండడమే కాకుండా అనుక్షణం తీర్చిదిద్దడం, ఆయన దగ్గర అనేక భాషల్లో పాండిత్యం ఉండడం, ఇక సంస్కృతంలో ఆయన భాష్యాంత వ్యాకరణం చదువుకోవడం, ఆ అంటే ఓ అంటే ఉత్తరాల్లో కూడా పచ్చలేదు, అమ్మ గురించి ఏదైనా రాయాలనుకోండి, అమ్మను గురించి ఏమాత్రం తలపెట్ట ఉత్తరం ఇలా రాసేటమే, ఇక పలిగితే పద్యం అలిగితే పద్యం అనమాట, దాంతో ఎంత అదృష్టం అది, ఎవరు యోగ జాతకులో చెప్పారు ఇందులో, తండ్రి బ్రతికి ఉండడం, ఆయన చెట్టులాగా నీడనివ్వడం ఇంటికి, అంటే దక్షుడైన తండ్రి ఉండాలి మళ్ళీ వాడు కూడా, ఇప్పుడు తండ్రి బ్రతికే ఉంటాడు, కుటుంబాన్ని భక్షించుకోడు, కొడుకు తిడతాడు కొడతాడు తాగుపోతే తిరిగితే, ఇప్పుడు వాడు తండ్రి కాదు వాడు ఎండ్రి పేత, ఆ పేత వల్ల మన కొట్టి రోత, అందులో దానివల్ల ఉపయోగంలా, దక్షుడై ఉండాలి, కుటుంబాన్ని పరిపాలించాలి, ప్రేమగా పిల్లలు చూడాలి, అసలు ఎంత అదృష్టవంతుల్లో చెప్పనంటే, నేను మా నాన్నగారిని తలుచుకున్నప్పుడు మళ్ళీ అయ్యో ఆయన ఏరియాని ఇప్పుడు బాధ కలుగుతుందన్నమాట, నా జీవితంలో అటువంటి తండ్రి ఉంటాడని ఎక్కడ వినలేదు చూడలేదు, మరి ఎవరన్నా అదృష్టవంతుంటే తెలియదు, కానీ ఒక్కనాడు కూడా పిల్లల్ని ఒక్కసారి కూడా తిట్టకుండా ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఉండే తండ్రి ఎవరైనా ఉంటారా అంటే నేను అనుభవించాను మా నాన్నగారి అన్నమాట, మామూలు ఉత్సాహనం కాదు, ఆ సహనానికి పరాకాష్ఠ, మేము ఏడుగురు అన్నదమ్ములు అంటే ఒక అక్కగారు ఆరుగురు అన్నదమ్ములు, ఏడుగురు పిల్లలు, ఒకడు ఒళ్ళో పడిపోయేవాడు, ఆయన అన్నం తింటే వీపు మీద పడిపోయినా, చంటి పిల్లలలాగా ఉన్నా పెద్దవాళ్ళుగా ఉన్నా ఎప్పుడూ ప్రేమగా పలకరించడమే కానీ తిట్టి అడగరండి, అసలు ఆశ్చర్యం అది, ఇప్పుడు అసలు మనం చూస్తూనే ఉంటాం పిల్లల్ని ఓ పొద్దున్నది సాయంకాలం దాకా తెగదిట్టేస్తున్నాం, పిల్లలు అలాగే ఉన్నారు తండ్రులు అలాగే ఉన్నారు, కాలప్రభావం ఇలా ఉన్నదన్నమాట, అందుకని ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఈ పద్యం చదివినప్పుడల్లా ఆ మహాత్ముడు రుతధ్వజుడు మా నాన్నగారి కోసం రాసేయడం అనిపిస్తుంది అనమాట, ఆయన ఏమన్నాడు, మా నాన్నగారు దక్షుడు ఐశ్వర్యం ఇచ్చాడు ప్రేమతో చూస్తాడు, ఆయన ఒక గొప్ప చెట్టు, ఆ చెట్టు నీడలో సుఖంగా ఉన్నాను నేను, అంతేత మేము కొడుకులో సుఖులు, అంటే తండ్రి సంపాదించి ఇచ్చిన డబ్బుని వ్యర్థం చేసే కొడుకు భ్రష్టుడే తిరిగేవాడు నీచుడు, కొడుకులు మూడు రకాలుగా చెప్పారు, ఉత్తముడు, మధ్యముడు, అధముడు, ఇక ఆఖరణ పరమనీచుడు. వాడు ఈ ముగ్గురు కూడా కేటగిరీలో చేరాడంటే, ఈ ముగ్గురిలో కాకుండా వాడు పరమ నీచుడికి కోవకి చెందినటువంటి వాడు. అందులో ఉత్తముడు అంటే ఎవడు, తండ్రితో సంబంధం లేకుండా తాను పరాక్రమం సంపాదించి, తానే కష్టపడి సంపాదించి తన జీవితాన్ని తన కుటుంబాన్ని నిలబెట్టుకునేవాడు, అంటే తండ్రి మీద ఆధారపడకుండా బతికేవాడు ఉత్తముడు. తండ్రి ఇచ్చిన డబ్బుని కొంచెం అభివృద్ధి చేస్తూ దానితో బతికేవాడు, తండ్రి కీర్తితో బతికేవాడు మధ్యముడు. తండ్రి ఇచ్చిన డబ్బును తగలబెట్టి తండ్రి కీర్తిని పాడు చేసేవాడు అధముడు. ఈ మూడింటికి అతీతంగా ఇక లోకాన్ని సర్వనాశనం చేసే కొడుకులు పరమనీచులు. నా అదృష్టం ఏంటంటే మా తండ్రి గారు ఐశ్వర్యం ఇచ్చారు, కీర్తితో నన్ను పోషించారు, నేను ఆ డబ్బుతోనికి వెళ్లకుండా నేను కూడా విద్యను సంపాదించాను, నా దారి నేను పైకి వస్తున్నాను, కాబట్టి నాకు కోరికలు లేవు. మా తండ్రి హాయిగా రాజ్య పరిపాలన చేస్తుంటే నేను ఇంట్లో వేళకింతని తింటూ వేదాంత చర్చ, శాస్త్ర చర్చ, ఛందస్ చర్చలతో బతుకుతున్నాను. కాబట్టి ఏ రకంగా చూసినా నేను పరమ భాగ్యశాలిని, నాకు ఇంక వేరే కోరికలు లేవు. నువ్వు తండ్రి లాంటి వాడివి కోరుకోమంటున్నావు, నీకేదనిపిస్తే ఏమన్నాడు ఆయన. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, కొడుకుల్లారా, మీ మిత్రుడు మొహమాట పడుతున్నాడు, అతని తరపున పోని మీరేదైనా కోరండి అనగా వాడు ముఖాముఖాలు చూసుకుని, నాన్నగారు మీకు వేరేమేం చెప్పేదే ఉంది, మేము ఎంతో కూరమే చెప్పాం, మా మిత్రుడికి లౌకిక వస్తువుల వాంచలేదు, కీర్తి వాంచలేదు, ఇక ఉన్నదల్లా అతని భార్య శరీరం విడిచిపెట్టింది, విడిచిపెట్టి శరీరం ఎక్కడుందో తెలియని అతని భార్యని బ్రతికించవగలిగితే వండి, అది తప్ప మా మిత్రుడికి వేరే కోరిక లేదనగానే ఆయన చిరునవ్వు నవ్వి, చచ్చిన వారిని మగుడగతే వచ్చునే ఎవరికి నైనా, చచ్చిన వాళ్ళని తిరిగి తేవడం ఎవరి వల్ల అవుతుంది అయినా మీరు అడిగారు, కాబట్టి చచ్చిన వాళ్ళని తేలేకపోయినా ఆమె బదులు ఆమె మాయారూపాన్ని చూపించగలనన్నాడు ఆయన. అంటే ఒక ఛాయ, ఒక నీడలో ఉండే ఒక మాయ రూపాన్ని చూపిస్తాను, కానీ ఆ మాయ శాశ్వతం కాదు సుమా, తాత్కాలికంగా నీ భార్యని ఏదో గోడ మీద బొమ్మను చూపించినట్టుగా నేను స్వర్గం నుంచి తీసుకొచ్చి నీకు దర్శనం ఇప్పిస్తాను, ఏమంటావు అనగానే వీడికి మతిపోయి ఎన్నాళ్ళు అయిపోయింది నా భార్య పోయి అప్పటి నుంచి ఆమె ముఖం చూడాలని తహతహలాడిపోతున్నాను, ఇప్పుడంటే వీడియోలు ఉన్నాయి కాబట్టి పెళ్ళం పోయినా హాయిగా రోజు చూసుకుంటాడు, ఏదో మంచివాడైతే అమ్మయ్య పేడ పోయే అనుకున్నవాడు సరే వేరే విషయం, కానీ పూర్వం అలాగదే చిత్రపటాలు చూసుకుని కాలక్షేపం చేసేవారు. అందుకని ఇప్పుడు ఏమన్నాడు, నా భార్య మాయారూపం క్షణం చూసినా చాలు చూపించు మహాత్మ, అదే నా జీవితానికి గొప్ప వరం అన్నాడు. సరే నాయన, తనోడు గుర్తుపెట్టుకో, నేను నీకు చూపించేది మాయారూపం, ముట్టుకుంటే మాయమైపోతుంది అన్నాడు ఈయన. ఏదో ముట్టుకోకుండా దూరం నుంచే చూస్తానండి అన్నాడు ఈయన. వెంటనే ఒక గద్దెగిరి తీసుకెళ్ళి, ఈయన మాయ ప్రకటించు నువ్వెడ మాయలతో కూడినట్టి మాటలతో వే మాయల మంత్రములుగా, ఏవో మాయ ప్రకటించినట్టు నిజానికి అవన్నీ బతికించుకున్నాడుగా. అయినా వీడు ఎదురుకుండా అంత తొందరగా బయటపడడం ఇష్టం లేక, ఇదిగో చూపిస్తానే మాయ హాం హ్రీం పట్టను కొని వెడమాయలు అన్నాడు అన్నాడు. అంటే ఏంటనమాట, నిజమైన మంత్రాలు కావు, నిజమైన మంత్రోచ్చారణ చేయవలసిన అవసరం లేదు గనక, అందుకని ఏవో కొన్ని విచిత్ర మంత్రాలను ఉచ్చరించి ఇదిగో చూడని తలుపు తీశాడు. చూడగానే నిజంగా చెలికెత్తల మధ్యలో మదాలస కనపడింది. వీడు ఆశ్చర్యపోయి హా మదాలస ఓ ప్రాణేశ్వరి అంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇదో నేను ముందే చెప్పాను మాయ మాయమైపోతుంది ముట్టుకోద్దు అన్నాడు. ముట్టుకోకుండా ఆమెను చూస్తూ ఉండలేను అని వెంటనే పాపం ప్రేమ ఆవేశమైపోయి ప్రేమావేశం వల్ల కూడా స్పృహ తప్పిపోతాడు. పూర్వకాలంలో భార్య భర్తల మధ్య ప్రేమ అని ఒకటి ఉండేది, అందువల్ల ఏంటంటే వాళ్ళు ఒకరికొకరు దూరం అయిపోతే డామని స్పృహ తప్పిపోయేవారు అన్నమాట. అంత ప్రేమ ఇప్పుడు చూసారా మీరు, వీడెక్కడ వాడెక్కడ, వాడు ఆస్ట్రేలియాలో ఒకడు అమెరికాలో ఉన్న భార్య భర్తలిద్దరూ ఎప్పుడో వీరుంటే ఫోన్ చేసుకుంటారు తప్ప ఎవరిదైనా వాళ్ళే, కానీ అసలు ఒక 5 నిమిషాలు లేకపోతే ఉండలేకపోతున్నాం బాబు అని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే, ఈ యుగంలో వాళ్ళు యోగులేమో మరి మరి తెలియదు కానీ, పూర్వకాలంలో మాత్రం భర్తకి దూరం అయితే భార్య, భార్యకి దూరం అయితే భర్త ఎంత గజగజలాడిపోయేవారు అసలు, ఎప్పుడొస్తాడా అని. నేను నిజంగా నేను మా ఊళ్ళో చూశాను ఆ పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఆయన లేకపోతే పాపం తలకాయ కూడా దూకునేవారు కాదు, ఆయన అంతే, ఆవిడ లేకపోతే ఇంకెప్పుడు ఎప్పుడు ఇంటికి కడతానా దూకునేవాడు అన్నమాట. పాపము పొరుగోడలో ఉద్యోగాలు చేసి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఇంటికి రావాలంటే ఎంత కష్టంగా ఉండేదండి అప్పట్లో, ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళి రావాలంటేనే పెద్ద ప్రయాణం, ఇప్పుడా ఢిల్లీలో ఎక్కితే క్షణంలో మిల్పిటాస్ గల్లీలో చేరిపోతున్నాం, అంత వేగంగా వచ్చేస్తున్నాం. ఇంకా ఇంకా మంత్రశక్తులు వస్తాయి, కంగారే పడక్కర్లేదు. అందువల్ల ఇప్పుడు ఆమెను చూచి కౌగిలించుకోకుండా ఉండలేను, దగ్గరికి వెళ్లకుండా ఉండలేను, పలకరించకుండా ఉండలేనని ప్రేమావేశంతో మోహావేశంతో స్పృహ తప్పి పడిపోయాడు పాపం. అప్పుడు కాసి నీళ్లు మీద తల్లి, నాయనాలే ఇదిగో ఈమె నిజంగా నీ భార్య అని జరిగింది చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు. మరి నాన్నగారు ఇందాక మాయని ఎందుకు అన్నారు అన్నారు కుమారులు. పిచ్చివాళ్ళలారా, నేనేది అసత్యవాడను? నాగరాజుని నా నోటి వెంబడి సత్యం కాని మాటలు వస్తాయా? అసత్యపు పలుకులు మృషలు వస్తాయా? కానీ ఎందుకన్నానో తెలుసా? ఈ చరాచర జగత్తంతా మాయా. ఇవాళ నువ్వు భార్య లేక భర్త, కొడుకు, కూతురు, అల్లుడు, ఈ బంధాలతో పిలుస్తున్న వాళ్ళంతా మాయా. ఇప్పుడు ఈమె ఇతనికి భార్య, ఎంతో పూర్వంలో ఎవరో, అప్పుడు కుక్కో పిల్లో మగో ఆడో ఎవరికి తెలియదు. ఇవాళ మళ్ళీ అతనికి బతికించి ఇచ్చాను, కానీ ఈ రూపం శాశ్వతంగా ఉంటుందా? కొద్ది రోజులే మళ్ళీ, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ శరీరం విడిచిపెట్టక తప్పదు. కాబట్టి ఈ కనిపిస్తున్న చరాచర జగత్తంతా ఇలా ఉండదు, క్షణక్షణము మార్పులకి గురవుతుంది. ఆ తర్వాత ఈ మార్పులతో ఉన్న రూపం మనకి కనబడదు. అందుకని దీనిని మాయా అన్నారు. అందుకని సంసారం ఎప్పుడు మాయా అన్నారు మన వాళ్ళు. మీరు చూడండి, నా చిన్నప్పుడు ఫోటో చూసి ఇప్పుడు నన్ను చూస్తే నిజంగా మీరు ఎవడని అడుగుతారు. మనం మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా. మనం ఇప్పుడు ఈయనే ఉన్నారు, ఓ 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ నల్లని గిరజాల చుట్టూతో నిగనిగలాడుతూ ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? పద్మాకర్ గారి చిన్నప్పుడు ఫోటో ఎలా ఉంది, 6 ఏళ్ల క్రితం ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? క్రమక్రమంగా మారిపో వచ్చేస్తాయి. ఇప్పుడు కళ్ళు కనపడాలంటే మనం కళ్ళతోడు పెట్టుకోవాల్సి వస్తుంది. అది అక్షరాలు కనపడల్లా. కొద్ది రోజులు పోయాక ఇంకా బాగా వార్ధక్యంలోకి వచ్చినప్పుడు ఈయననా మిల్పిటాస్లో 2015లో మార్కండేయ పురాణం చెప్పారు అనిపిస్తుంది. రూపం అంత మార్పు వస్తుంది. అందువల్ల ఇది మాయా అన్నారు. ఇంకా కొంతకాలం పోయాక మిల్పిటాస్లో పద్మాకర్ గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈ బొమ్మలో ఉన్నారు ఇప్పుడు. ఆయనకి దండే అర్థం, పాప ఆయన ఎంత పురాణాలు 18 పురాణాలు చెప్పారు అంటారు. సృష్టి రహస్యం అది. మీరేం చుచ్చుచ్చు అన్నా చుచ్చొచ్చు అన్నా అది జరిగింది ఇదే. కాబట్టి ఇవాళ ఇక్కడ దండం పెడుతున్నారు, అప్పుడు పటానికి దండం పెడతారు మంచివాళ్ళు అయితే, లేకపోతే వాడు మొహం వాడేవాడు అనుకుంటారు. ఇది శాశ్వతం కాదు కనుక శరీరం, క్షణాలలో శరీరం విడిచిపెట్టి వస్తున్నాం కనుక రూపాలు మారిపోతున్నాయి కనుక ఈ మదాలస రూపం మాయా అన్నాను. కాబట్టి నాయన ఎప్పటికీ సంసారము మాయే. కాకపోతే భూలోక వాసులు కొంచెం తక్కువ కాలం జీవిస్తారు, పాతాళ వాసులైన మనం ఎక్కువ కాలం జీవిస్తాం. కానీ మనము కూడా ఈ ప్రపంచ ప్రళయంలో కొట్టుకుపోయేవాడమే. కాబట్టి మాయ కానిదే ఉన్నంతా మాయ, లేనిది ఉన్నట్టుగా కనబడ్డమే మాయా. మాయ అంటే అర్థం వెనక నుంచి చెప్పాలని చేస్తాం. యా ఏది, మా వద్దో అంటే ఏది లేదో అది ఉంది అనుకోవడం మాయ అదనమాట. సింహం అంటే ఏంటనుకుంటారు, హింస కరోతి ఇది సింహ, తిరగయ్యాలి. సింహ శబ్దానికి హింస చేస్తుంది కనుక సింహం. అలాగే మాయ అంటే యా ఏది, మా లేదో అది మాయ. ఇలా కొన్ని కొన్ని పదాలు అలా పుట్టుకొచ్చే ఉత్పత్తులు అన్నమాట. అందువల్ల మాయా రూపమే తప్ప ఇది నిజరూపం కాదు అనగానే ఏమైతేనే నా భార్యను బ్రతికించి ఇచ్చారు, మీరు రుణం తీర్చుకోలేను అని పాదాలకు నమస్కరించి ఈ ఇద్దరు మిత్రులై నన్ను నా జీవితాన్ని ధన్యం చేశారు. ఆయనకి సెలవు తీసుకుని ఉండలేకపోయాడు. భార్య వచ్చాక ఇక్కడ ఎక్కువగా ఉండలేను, ఈమెతో ముందు మా రాజధానికి వెళ్ళి మా నాన్నగారికి మా అమ్మగారికి ఈ శుభవార్త చెప్పాలి, మా రాజ్యంలో ప్రజలందరినీ సంతోషపరవశుల్ని చెయ్యాలి అని హుటాహుటిన సెలవు తీసుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇక చూడండి ఆ ప్రజలంతా బ్రహ్మానందం పొందారట. అసలు చచ్చిన వాళ్ళు మళ్ళీ బతుకుతారనే మాటే కలలో మాట. అటువంటిది నా కోడలు బ్రతికొచ్చిందని శత్రుజిత్తు కూడా సంతోషించాడు. కొంతకాలం తర్వాత ఎవరికైనా శరీరం విడిచిపెట్టక తప్పదు కదా, కాలధర్మం చేయాలి కనుక శత్రుజిత్తు ధాత్రిపతి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక వృత్తధ్వజుడు ఇప్పుడు రాజయ్యాడు. కోలయాసుడు అని కూడా అతనికే పేరుని మీకు చెప్పాం కదా నిన్న. ఈ కోలయాసుడు వృత్తధ్వజ కుమారుడు, మహారాజయ్య పరిపాలించాడు. ఆయనకి కొంతకాలానికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి విక్రాంతుడు అని పేరు పెట్టాడు. వెంటనే మదాలస పక్కనే కూర్చుంటుందిగా, పేరు పెట్టేటప్పుడు భార్య కూడా పక్కనే ఉండాలి. ఆచమను సంకల్పం అని అయ్యాక పురోహితులు వారు ఏమిటి పేరంటే ఆ పళ్ళెంలో విక్రాంత రాయగానే అని ఒక నవ్వు నవ్వింది. ఒక అట్టహాసపు నవ్వు, అంటే మరీ వికట అట్టహాసం కాదు, అతన్ని ఆక్షేపిస్తున్నట్టుగా నవ్వింది. ఈ నవ్వుకి అతను తెల్లబోయి ఏమిటి ఎప్పుడు నా భార్య ఇలా నవ్వదు, ఇవాళ ఇలా నవ్వింది ఏమిటి అనుకున్నట్ట. ఆ తర్వాత కొడుకుని దగ్గరికి తీసుకుని ఈ కార్యక్రమం పూర్తయ్యాక నామకరణం అయిపోయాక ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎక్కడి జన్మంబులెక్కడి బోధంబులెక్కడి నామంబులేవి నీకు కొర్ర ఏటికి ఈయుర్విపై నిలచదు. నాయన కుమార నీకు అసలు పేరేమిటి, ఊరేమిటి, రూపం ఎక్కడ, ఏం చదువుకుంటున్నావు, ఈ లోకంలో ఉన్నవన్నీ భ్రమలు, ఈ శరీరం నీదనుకోకు, ఈ పేరు నీదనుకోకు, ఇలాంటి పేర్లు చాలామందికి ఉంటాయి, పేరుకి నీకు ఏ సంబంధం లేదు, నా మాట విను, ఈ భూమండలంలో ఎంతకాలం బ్రతికినా ఏమీ లాభం లేదు, ఎన్నాళ్ళు బ్రతికినా సామ్రాజ్యం కొన్నాళ్ళకి, కాబట్టి అన్నీ విడిచిపెట్టు, వైరాగ్యమే నీకు చివరికి మిగిలే ధనం, వైరాగ్యమేవ అభయం అన్నది. అని వీడిని రోజు సామ్రాజ్య వ్యామోహం లేకుండా చేసి రోజు వైరాగ్యాన్ని బోధించేది. దాంతో వీడు 12 ఏళ్ళు రాగానే తల్లిదండ్రులకు నమస్కరించి అడవికి పోయాడు, తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇదెక్కడ గొడవరా, బంగారంలాగా ఉన్న కుర్రాడు కాస్త 12 ఏళ్ళు రాగానే అడవికి పోయాడే నేను బెంగ పెట్టుకున్నాడు. మీకు ఈ కారణం అర్థమైంది కదా, అశ్వతరుడు యోగిని అవ్వాలి, ఈసారి మదాలస పుట్టేటప్పుడు యోగిని అవ్వాలి, యోగి మా తవ్వాలి అని వరం కోరుకున్నాడు కదా మరి, అందువల్ల యోగికి తల్లి అయిందనమాట, వాడు యోగి అయిపోయి వెళ్ళిపోయాడు. 12 ఏళ్ల కుర్రాడు అలా వెళ్ళగానే మళ్ళీ ఈయన ఇంకో కొడుకు కావాలని కోరుకున్నాడు, మళ్ళీ కొడుకు పుట్టాడు. ఈసారి వాడికి సుబాహుడు అని పేరు పెట్టాడు. మళ్ళీ పక్కన నవ్వింది ఈవిడ, ఈయన ఎగాదిగా చూశాడు, ఈవిడ నవ్విందంటే కొంప ములిగిపోతుందిరా బాబు అని. మళ్ళీ ఈ కుర్రాడు ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, నీకు పేరు లేదు, ఊరు లేదు, ఈ సంసారం అంతా భ్రమనైనా హాయిగా వెళ్ళి తపస్సు చేసుకో అంది. మళ్ళీ వీడు 12 ఏళ్ళు రాగానే అడవికి పోయాడు. ఈయన మళ్ళీ కొరకు ఒక్కున్నాడు, మళ్ళీ కొడుకుని కన్నాడు. ఈ మూడో కొడుకు శత్రువర్ధనుడు అని పేరు పెట్టాడు. మళ్ళీ వీడు పక్కన నవ్వింది, వీడి పని కూడా అయిపోయింది అనుకున్నాడు ఆయన. మూడో కొడుకు కూడా అడవికి పోయాడు 12 ఏళ్ళు రాగానే. ఇప్పుడు నాలుగో కొడుకు పుట్టాడు. పుట్టాక వాడికి పేరు పెట్టడానికి వదిలిన, ఇదిగో రమణి నేను పేరు పెట్టడం, నువ్వు పక్కునవ్వడం, ఆ తర్వాత వాళ్ళు టక్కున అడవికి పోవడం, ఈ షరామాములు నేను పడలేకపోతున్నాను, నేరని వారమేము రమణి ఇటులర్థిని పేర్లు పెట్టగా వారక నవ్వుచుండెదవ వారణ రీతిని. మేము ఏమీ ఎరగని చదువుకొని పామరులు సామాన్యులు, ఏదో మాకు తోచని పేరు పెడుతూ ఉంటాం, ఆ పేరు మేము పెట్టి పెట్టగానే మీరేమో పకపకానవుతారు, మీరు నవ్వారంటే వాడు 12 ఏళ్ళకి కాస్త అడవికి పోతున్నాడు, ఈ పాటలు నేను పడలేను, ఈ అగచాట్లు నేను పడలేను, నువ్వే ఈసారి పేరు పెట్టు, నీ పేరు బలం వల్లైనా వాడు కాస్త రాజ్య పరిపాలన చేస్తాడు, నాకు సహాయం చేస్తాడని. కానీ సరే మహారాజా మీరు అలా అన్నారు కదా, వీడికి అలర్కుడు అని పేరు పెడుతున్నాను అన్నది. ఈయన పగపకాన పేరు, అలర్కుడు అంటే పిచ్చెక్కి వీధుల్లో తిరిగే కుక్క అని అర్థం, పెచ్చ కుక్క అని అర్థం. అందంగా ఉంది కానీ పేరు, అందుకని బాగుందని ఇంటికెళ్ళాక అలర్కాలు అనమాట మీ పిల్లలు, ఇహాది వాడి పాడైపోయినట్టు. కొన్ని కొన్ని పేర్లు మరీ ఉంటాయి తమాషగా చూడడానికి, ఆ పేరు పెట్టుకున్న వాడి పేరు మాత్రం అంతే సంగతి. అందుకని అలర్కుడు అనగానే ఈయన పగపకానవి, సుందరి నువ్వు మహాపండితురాలు అందులో సందేహం లేదు, నాకంటే నువ్వే ఏడాకులు ఎక్కువ చదివావు, అందుకే నాకు ఏడాకులు ఇవ్వకుండా నాతో పాటు హాయిగా సుఖంగా ఉంటున్నావు కాదన్నావు, కానీ ఇంత పూర్వం నేను పెట్టిన పేర్లు విని నవ్వావు, ఇప్పుడేమో నువ్వు అలర్కుడు అని పేరు పెట్టావు, ఆ పేర్ల కంటే ఈ పేరు ఎంత గొప్పగా ఉందో, ఇందులో ఉన్న పరమార్థం ఏమిటో, అందులో ఉన్న అపరమార్థం దోషం ఏమిటో చెప్పు అనగానే, వ్యవహారార్థపు నామములవనీశ్వరా, సహజంగా లోకంలో ఎవరికైనా పేరు ఎందుకు పెడుతున్నావు అంటే వాడిని ఈ పేరుతో పిలవడానికి ఒక వ్యవహారం కోసమే, కానీ పేరు పెట్టిన వాళ్ళంతా అలా ఉంటారా స్వామి, ఏదో తోచిన పేరు పెడుతున్నాను తప్ప. మీరు పెద్ద కొడుక్కి విక్రాంతుడు అని పేరు పెట్టారు, ఒక చోటి నుండి వేరొక చోటికేగుట క్రాంతి నా బరగు, ఆ క్రాంతి లేని వానికి విక్రాంతుడను పేరదేలా. చాలా గొప్ప శేషవచనం అడిగింది, ఒక చోటి నుండి వేరొక చోటికే గుట, ఒక చోటి నుంచి మరొక చోటికి నిరంతరం ప్రవహించే వ్యక్తిని వెళ్ళేవాడిని క్రాంతి అంటారు. క్రాంతి అంటే అర్థం ఏంటంటే ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్ళమాట, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అది కూడా ఒకరోజు కాదు అస్తమాటు వెళ్ళాలి. నిజం చెప్పాలంటే నదీ ప్రవాహానికి మాత్రమే క్రాంతి అనే పేరు చెల్లుతుంది. మనం రోజు అనుక్షణం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నామా, వెళ్ళడం లేదు. పోనీ ఒక వ్యక్తి మనస్సు అస్తమానము అన్ని చోట్లకి పరిభ్రమిస్తోంది కాబట్టి వాడికి క్రాంతి అనో పెడదాం అనుకుందామంటే, మనస్సు రాత్రిపూట తనది కాకుండా వేరే చోటికి పోతుంది. మనిషి నిద్రపోయినప్పుడు మనస్సుకి వీడికి సంబంధం లేకుండా అయిపోతాడు, మనస్సు మరొక రూపంలో పెడుతుంది. అందుకే కలల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, ఇళ్లలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు కదా. గాఢంగా నిద్రపోయినప్పుడు హఠాత్తుగా నాకు నిన్న రాత్రి మా పీఠంలోకి వెళ్ళి అమ్మవారిని పూజ చేసినట్టు వచ్చింది. నేను చూస్తే ఇక్కడ ఉన్నాను, మిల్ పీఠంలో ఉంటే మిళిత పీఠంలో నేనుంటే ఆ పీఠంలో ఉన్నట్టుండడం ఏమిటి? అందువల్ల ఆత్మ మనకి సంబంధం లేకుండా నిద్రలో ఉంటుంది. పోని అసలు ఆత్మ అంటేనే పరమాత్మ నుంచి విడిపడింది అంటే సర్వవ్యాపకం, అంతటా నిండి ఉన్న దానిని మాత్రమే, నాశనం లేని దానిని మాత్రమే ఆత్మ అంటారు. ఆత్మకి ఎప్పుడు పుట్టుక లేదు, చావు లేదు, నీళ్లు దీన్ని తడపవు, అగ్ని కాల్చదు, అంతటా వ్యాపించి ఉంటుంది. దీనికి పుట్టుక లేదు కాబట్టి నాశనము లేదు. అందుకే ఏమన్నాడు సుస్పష్టంగాను, నయనం చెందంతి శస్త్రాణి. ఎంత గొప్పగా చెప్పారండి ఇందులో మదాలస కూడా. శాస్త్రసారం చాలా చదువుకున్న పండితురాలు, పైగా పునర్జన్మ ఎంతగానే యోగినయ్యింది. నయనం చెందంతి శస్త్రాణి నయనం దగతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. గాలి వీస్తే బట్టలు ఆరిపోతాయి, ఆత్మ అలా బట్టలాగా గాలి వల్ల ఆరదు. అందుకే మారుతః అంటే వాయుదేవుడు నశోషయతి, ఈ ఆత్మని ఆరబెట్టలేడు, శోషింపజేయలేడు. ఎండే కాకుండా గాలికి కూడా బట్టలు ఆరుతాయి. మీరు ఎప్పుడో చూడండి, బాగా ఫ్యాన్ పెట్టి పూర్వకాలంలో చలికాలంలో కూడా ఇళ్లలో తెల్లవారులు ఫ్యాన్ కింద పెట్టామంటే బట్టలు తడిబట్టలు ఆరిపోతాయి. ఈ ఆత్మని అలా వాయువు ఆరబెట్టలేదు. శస్త్రాలు అస్త్రాలతో కొట్టండి, కత్తితో కొడదామంటే అసలు ఆత్మ కనపడితే కదా నువ్వు కొట్టేది, శరీరాన్ని చీలుస్తావు కానీ లోపల ఉండదాన్ని ఛేదించలేము. అగ్నిహోత్రుడు దీనిని దహించలేడు. పోనీ నీళ్లు పోసి తడపడానికి ఇవేం బట్టలు కావు కాబట్టి దీనిని జలము కూడా తడపలేదు. అటువంటి ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది కనుక ఒక చోట నుంచి వేరే చోటికి వెళ్ళడం అనే ప్రసక్తి లేదు కనుక బాగా ప్రయాణము చేయుట అర్థం విక్రాంతి అంటే. అలా విక్రాంతుడు అనే పేరు ఈ శరీరానికి ఎలా పెట్టావు కాబట్టి అది వ్యర్థం. ఇంకా రెండో వాడికి సుబాహుడు అని పేరు పెట్టావు, గొప్ప బాహువులు కలిగిన వాడని. గొప్ప బాహువులు అంటే నీ దృష్టిలో శత్రువుల్ని యుద్ధం చేసి చంపడానికి పనికొచ్చే బలమైన చేతులని. కానీ నిజానికి సుబాహుడు అంటే నిరంతరము దానము చేసేవాడు, నిరంతరం యజ్ఞాల క్రియల్లో ఉండేవాడు, నిరంతరం పవిత్ర కార్యక్రమాల్లో ఉండేవాడు అనర్థం. వాడు రేపు పొద్దున యజ్ఞమే చేస్తాడో రాజ్యం మీద ఉంటే, రాజ్యాన్ని పరిపాలిస్తే, లేక శత్రువులనే చంపుతాడో, లేక ఇంకేం చేస్తాడో. ఈ చేతితో కేవలం యజ్ఞములే చెయ్యలేము, అన్నము తింటాము, ఒక్కొక్కప్పుడు ఇతరులు కొడుతూ ఉంటాం, తిడుతూ ఉంటాం. అటువంటి వాడు సుబాహుడు ఎలా అవుతాడు? వాడు అదృష్టం బాగుండి మంచివాడైతే పర్వాలేదు, కానీ ఒక్కొక్కప్పుడు ఇతరులను శిక్షించడానికో, ఇతరుల దగ్గర దొంగతనానికో, ఇంకేవో పనికి మారిన పనులకో చేతులను వాడేవాడు సుబాహుడు కాలేడు. ఇంకా మూడోవాడికి శత్రుమర్దనుడు అని పేరు పెట్టావు. ఈ సృష్టిలో అసలు శత్రువు ఎవడో మిత్రుడు ఎవడు, అంత భ్రమ. మనము మన మనస్సంకల్పంతో ఒక్కొక్క వ్యక్తిని చూచి రాగం పెంచుకుని ఇతడు మిత్రుడని, ఒక్కొక్కడి మీద ద్వేషం పెంచుకుని వీడు శత్రువు అని అంటున్నాం. కానీ నిజానికి ఈ సృష్టిలో ఎవరూ మనకి శత్రుడు లేడు, మిత్రుడు లేడు. అంతా కర్మ వల్ల వస్తున్నదే, మనం సృష్టించుకుంటున్నదే. ఎవడికెవడు శత్రువు కాదు, ఎవడికెవడు మిత్రుడు కాదు. అసలు శత్రువులు అంటూ ఉంటే కదా మర్దించేందుకు. లోపలున్నాయి అసలు శత్రువులు, కామ క్రోధ లోభ మోహ మదవాత్సర్యములనే భయంకరమైన ఆరు శత్రువులు. ఈ ఆరు శత్రువుల్ని శిక్షించలేము మనం ఎప్పటికీ. మీరు ఎన్ని గించుకున్నా ఈ ఆరు శత్రువుల్ని ఎవ్వరూ ఎప్పటికీ జయించలేరు. కొంచెం అదుపులో పెడతాం అంతే, కొన్ని కోరికలు పైకి చెప్పలేము, లోపల ఉంటాయి. మొత్తం ఒక్కసారిగా కాలిఫోర్నియా అంతా నా కాళ్ళ మీద పడిపోతే బాగుండు, కొన్ని కోట్లు డాలర్లు వచ్చి పడిపోతే బాగుండు అని కోరుకుంటాడు అనుకోండి, పైకి చెప్పలేడు. కానీ లోపల ఉంటుంది. వీడికి కామం ఎక్కడ తెచ్చింది? అప్పుడు కోరిక ఉంది కదా, క్రోధం లేకుండా ఎక్కడ ఉంటాడు? నటిస్తాడు. ఒక్కొక్కప్పుడు క్రోధమును బయట పెట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు నాకు కూడా ఈ తలుపులు డామ్ డామ్ అని తీస్తున్నప్పుడు కొంచెంగా వస్తుంది. కానీ నేను బయటపడను, పోన్లే పక్క వాళ్ళే మారుతారు లేనని. నేనే క్రోధిస్తే కొంచెం కోపగించి చెప్పిస్తే ప్రమాదం కనుక. మీకు కూడా అలాంటి క్రోధాలు ఉంటూనే ఉంటాయి. కారు వేగంగా వెళ్లకుండా ట్రాఫిక్ జామ్ అయితే ముందు వాళ్ళు కదలటం లేదు అని కసి వచ్చేయచ్చు ఒక్కోసారి, లేదా పిల్లలు అలా చేస్తే కొట్టాలనిపించవచ్చు. ఇంకేదో రకంగా ఎప్పుడు ఒకప్పుడు ఏదో సందర్భంలో క్రోధం రాకుండా ఉండేవాడు ఉండడు. కాబట్టి అసలైన క్రోధం అనే శత్రువుని తీర్చకుండా శత్రువర్ధనుడు అనే పేరెలా పొందుతాం? ఇంకా లోభం, ఎన్ని చెప్పినా అన్నిటికంటే భయంకరమైనది లోభం. లోభశ్చేదగుణేనకి, ఒక్క లోభం ఉంటే ఇంకా దుర్గుణములు వేరే ఉండక్కర్లా. పిసిరుగొట్టుతనం వల్ల ఇలా జేబులు చేయట్టి తీద్దాం తీద్దాం అనుకుని చచ్చినది కూడా బయటికి పోయేవాళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి యావత్ జీవితము లోభాన్ని జయించలేరు. ఇంకా మదం, నా అంతటి వాడు లేడనేటటువంటి విర్రవీగుడితోటి తనను తానే ఆత్మ ప్రశంస చేసుకుంటూ మదానికి గురవ్వకుండా ఉండడం అసంభవము. ఇక మోహం, ఈ సృష్టిలో మానవుడై పుట్టాక భార్యని లేక భర్తయ్యని పిల్లలని బంధువులని ఇల్లని వీటి మీద ప్రేమ లేకుండా వీటి మీద వ్యామోహం లేకుండా ఉండుంటాడు. ఎప్పుడు ఉపన్యాసం అయిపోతుందా వాడి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా వేళకి తిని మంచం మీద పడుకుందామా అనే కోరిక ఆఖరికి ఎంత పురాణం వింటున్నాం. ఇలాంటి జ్ఞానులకు కూడా ఉంటుందంటే ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది. కాబట్టి మోహము లేకుండా ఈ చరాచర జగత్తులో ఒక్కడు కూడా ఉండలేడు. మాత్సర్యం అనేది ఇంకా గొప్ప మచ్చ. పక్క వాడిని 10 సార్లు పొగిడారంటే రోజు ఉపన్యాసంలో వాడి పేరే చెబుతున్నారు, నా పేరు చెప్పట్లేదేం అనేవాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల. మీరు అంటలేదు కాబట్టి మంచివాడు కానీ. కాబట్టి ఈ 6 శత్రువులని బ్రతికున్నంతకాలం జయించలేము. వీటిని సంపూర్ణంగా జయించడం ఒక్క పరమాత్మ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. కాబట్టి శత్రువులను మర్దించిన వాడు ఎలా అవుతాడు? ఇవన్నీ వ్యవహార నామములు. అలాగే నేను కూడా పిచ్చుకొక్కన్నాను. నిజంగా మానవుడు పిచ్చుకొక్కే, ఎందుకని వీడికి ఎప్పుడు ఏం పిచ్చి పుడుతుందో తెలియదు. ఒక్కొక్కప్పుడు హాయిగా సుఖంగా ఉంటున్న జీవితాన్ని ఇంకేదో కోరిక వెంట పరిగెత్తేలా చేస్తాడు. శుభ్రంగా ఇంట్లో కూర్చొని వేళకంత తిండి దొరుకుతున్న సమయంలో ఈ తిండి సరిపోక మొత్తం ఆస్తి అంతా మీ కొత్త వ్యాపారం పెట్టి సర్వనాశం అయిపోయిన వాళ్ళు లేరు. అది పిచ్చుకొక్క లక్షణం అండి. తన కుటుంబం తన వ్యవస్థ సుఖంగా ఉన్నా ఇంకేదో కావాలనుకుని వెంటబడ్డమే పిచ్చుకొక్క లక్షణం అండి. హాయిగా పురాణం జరుగుతూ ఉంటే ఇది మానేసి బయటికి వెళ్ళి హరో అని ఫోన్ మాట్లాడుకోవడమే పిచ్చుకొక్క లక్షణం అండి అని నేనల్లా అందులో చెప్పారు. ఈ విధంగా అనుక్షణము ఈ మనస్సు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెంపర్లాడుతుందో తెలియదు. అందువల్ల మానవులంతా పిచ్చుకొక్కలే. కాబట్టి వ్యవహార నామంలో అలర్కుడు అని పేరు పెట్టాను. ఈ పేరుకి మనిషికి సంబంధంలా. లక్ష్మి అని ఒక ఆవిడకి పేరు పెట్టారు. ఆవిడ ఎప్పుడు పని మనిషి కిందే బతుకుతుంది. ఏమిటి ఉపయోగం? పేరుకి లక్ష్మి, పైగా మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి. ఆవిడ రోజు చీపురుతో తుడుచుకుంటుంది పాపం, ఎవడన్నా అన్నం పెడితే బతుకుతుంది. ఒక ఆవిడకి సరస్వతి అని పేరు. ఆవిడ పిలిస్తే రెండు ఎంతండి అంటుంది బొరుగు ఒక్కుని. ఇంకేవాడు సరస్వతి ఏమిటి? ఒక ఆయన పేరు భీమారావు. వాడు భీమారావు వాడు చూస్తే చావడానికి సిద్ధంగా ఇలా పక్కగా ఉంటాడు. ఇలాగా వ్యవహారానికి, నామానికి, శరీరానికి, ప్రవృత్తికి ఏ విధమైన సంబంధం ఉండదు స్వామి అని. కానీ ఎంతో ఉపన్యాసం చెప్పావు భార్యామణి, నేనేదో మాట వరసకి అలంకుడని పేరెత్తి పెట్టేవని అన్నందుకు నిజంగా అద్భుతమైన బోధే. ఆయనకి ఇష్టం లేక కాదు, ఇప్పుడున్న వ్యామోహం వేరు. కొడుకులు ముగ్గురు అడవికి పోయారు, వీడేమైపోతాడు అని బెంగ. సరే నువ్వేదో పేరు పెట్టావులే, నిన్ను ఒక కోరిక కోరతాను. 3 కొడుకులను అడిగి పాలు చేసావు, ఈ కొడుకునైనా నాకు పిండం పెట్టేందుకు ఇంట్లో ఉంచు, నా గండం గడిచి పిండం బయటపడేలా చూడు. రాజ్య పరిపాలకుడిగా తీర్చిదిద్దు. ఆచారములు సదాచారములు చెప్పు. సదాచారం వల్ల సంపదలు పెరుగుతాయి, సదాచారం వల్ల కీర్తి పెరుగుతుంది. అలా వీడు ఒక మహారాజా అయ్యేలా తీర్చిదిద్దామని. కానీ సరే మీరు చెప్పారు కాబట్టి, భర్త మాట కాదన్న కాబట్టి వీడిని మాత్రం అడుగులు పాలు చేయకుండా సింహాసనం ఎక్కేలా చేస్తాను అని వాడిని రకరకాల విద్యలలో తీర్చిదిద్దేలా చేసింది. కత్తియుద్ధం నేర్పింది, ధనుర్విద్య నేర్పింది, మల్లయుద్ధం నేర్పింది, సకల శాస్త్రాలు బోధించింది. వీటితో పాటు ఆవిడ మానవుడికి అన్నిటికంటే ధర్మం చాలా ముఖ్యం. ధర్మము ఆచారంలో ఉంది, ఆచారం శాస్త్రాలు చెప్పాయి. శాస్త్రాల్లో చెప్పిన వాటిని యథాతథంగా ఎప్పుడు ఆచరించేవాడికి జీవితంలో కష్టం రాదు. తాత్కాలికంగా కష్టం వచ్చినా ఆ కష్టం తొలగిపోతుంది. సహజంగా శాస్త్రాచారాలని మనం ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేసి ఈ పూటకి పర్వాలేదు ఇలా కానిద్దాం అనుకుంటారట. చెప్పులు స్టాండ్లోనే పెట్టవలను. ఒక్కప్పుడు ఈ పక్కన పెట్టినా పర్వాలేదు అన్నాం అనుకోండి, వాడు అందరూ అక్కడే పెడతారు. ఆ రూల్ని వీలున్నంత వరకు మనం ఎలా ఉల్లంఘిద్దామా అనే మానవులు చూస్తారు. అందుకే శాస్త్రములు ఎప్పుడూ కూడా మహారాజ శాసనం వంటివి, ఇంక దానికి ఉల్లంఘన ఉండకూడదని చెప్పారు. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధి భవాప్నోతి న సుఖం న పరాంగతి. శాస్త్రములలో చెప్పిన వాటిని ఎవడు విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడో అటువంటి వాడికి ఈ లోకంలోనూ సుఖం ఉండదు. శరీరం విడిచిపెట్టాక మోక్షం అసలు రానే రాదు. అందువల్ల శాస్త్రములు కఠోరంగా ఆచరించాలి. ఆ ఆచారము అన్నీ ఎలా ఎలా ఏ పుస్తకాల్లో చెప్పారో, ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మదాలసు కొడుక్కి చెప్పింది. చాలా పెద్ద కాండం అది. మార్కండేయ పురాణంలో సదాచార విధానం చాలా పెద్ద ప్రసిద్ధికి ఎక్కినటువంటి పుస్తకం. అందులో భాగంగా మహారాజు ఈ ఉద్యోగస్తుడు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పారు. అందులో ఇతడు రాజు కూడా కాబట్టి ఇంకొంచెం బాధ్యత ఎక్కువ కదా. నాయన, సాధ్యమైనంత వరకు విద్యా అభివృద్ధిని చేసుకో. మానవుడు యావత్ జీవితం విద్యార్థి కాబట్టి చచ్చిపోయేదాకా నిత్యం చదవలసిందే. మళ్ళీ ఎప్పటికప్పుడు నేను అన్నీ చదివేశాను అన్నీ విన్నాను ఒట్టి భ్రమటిది. అన్నీ వినడం దేవుడు, మన ఇంటిలోనే మన గోడలే మనకి పూర్తిగా తెలివిట. మీరు చూడండి ఎప్పుడైనా సరే, నేను ఒక ఊరు వెళ్ళా. ఆ ఊళ్ళో కొన్ని వందల సంవత్సరాలుగా జనమందరూ ఆ ఊళ్ళో గుడి కడుతున్నారు. ఆ గుడిలో స్తంభం మీద ఉన్న బొమ్మలు ఏమి ఉన్నాయో ఆ ఊళ్ళో ఉన్న అచ్చగుడికి కూడా తెలియదు. కాబట్టి మన గుడిలో మన ఇంటి గోడల్లో ఏమున్నాయో మనకి తెలియనప్పుడు ఈ శాస్త్రములు రోజు చదివినంత మాత్రం చేత మనకు అర్థమవుతాయా? ఎప్పటికీ అర్థం కావు. భాగవతం ఆమూలాగ్రం కంఠస్థం చేసినా మళ్ళీ ఇంకోసారి చెప్పినప్పుడు నాకు అందులో ఇంకో కొత్త అర్థం గోచరిస్తూనే ఉంటుంది. అది సృష్టి రహస్యం అండి. అందువల్ల ఎప్పటికప్పుడు మానవుడు యావత్ జీవితం విద్యార్థి వలె ఉండాలి. నేర్చుకోవలసిందే, వినవలసిందే. ఇంకొకటి దగ్గర వింటే ఇంకో కొత్త అర్థం గోచరిస్తుంది. తాను కూడా మళ్ళీ చదివితే మళ్ళీ అర్థం గోచరిస్తుంది. ఇక తర్వాత బాల్యమంతా విద్యలలో గడపాలి. సాధారణంగా 16 సంవత్సరాలు వచ్చే వరకు ఎక్కువగా లౌకికమైన సుఖాలు పిల్లలకు ఇవ్వకూడదట. పిల్లల్ని 16 ఏళ్ళు వచ్చేదాకా ఈ పిచ్చి పిచ్చి ఆటలు ఆడించడాలు వాటిల్లోనూ భోగలాలసత్వంలోకి వెళ్లకుండా కఠోరంగా విద్యలతో శరీరాన్ని కర్కశమయ్యేలా చేయాలి. శారీరక విద్యలు, మానసిక విద్యలు ఈ 16 ఏళ్ల వరకు మానవుడికి ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత రమ్మంటే రావు. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక హఠాత్తుగా వాడు పండితుడు అవ్వాలంటే అవ్వలేడు. మీరు ఎక్కడ చూడండి, ఉద్యోగం చాలా కాలం చేసి హఠాత్తుగా ఉపన్యాసాలు చెప్పడానికి కుదరదు. చూసారా, వాళ్ళ దాంట్లో సరిగ్గా ప్రామాణ్యం ఉండదు. ఎందుకంటే ఏదో కీర్తి రావచ్చు, 10 మంది దగ్గర ప్రశంసలు పొందవచ్చు, అది ఉపయోగం కాదు. కానీ గురుకులములో చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నటువంటి వాడికి వచ్చిన విద్య వేరు. అందువల్ల పిల్లల్ని అంత జాగ్రత్తగా తీర్చిదిద్దాలి నాయన. బాగా కష్టపడి చదువు. అతిథి పూజ తప్పక చెయ్యాలి. ప్రతిదినము ఒక్క అతిథికైనా అన్నం పెట్టకుండా అన్నం తినకూడదని శాస్త్రం తెలిసిన వీళ్ళు. ఇవాళంటే మనం విదేశాలకు వచ్చాం కాబట్టి కుదరదు. కానీ అప్పుడప్పుడు నాగొట్టి వాళ్ళు వచ్చినప్పుడు అందుకే ఇంటికి పట్టుకుపోయి బలాత్కారంగా అయినా ఆతిథ్యం ఇస్తున్నారు. కానీ సహజంగా అన్ని వేళలో కుదరగా కుదరనప్పుడు ఏం చేయలేము. కానీ అన్ని అవకాశములు ఉండి కూడా అతిథి పెట్టకుండా అన్నం తింటే అది మలమూత్రముల భక్షణతో సమానమని మీకు మార్కండేయ పురాణంలో ఉంది. మీరు కావాలంటే చూసుకోండి. నేనేమి ఇందులో రమ్మంత అతిశయోక్తి చెప్పటంలా. కావాలంటే తెలుగు మార్కండేయ పురాణ మారణ రాసింది ఉంది కదా తిక్కర్ గారి శిష్యుడిది, అది ఫోటోస్టాట్ తీయించి శ్రీచరణకి ఇస్తాను. మీరు అందరూ తలకొక ఇంట్లో పెట్టుకుని రోజు చదువుకోండి. ఎన్నో లాభాలు ఉంటాయి దానివల్ల. అసలు పుస్తకాలు కొన్ని ఇంట్లో పూజిస్తే కూడా చాలు. ఈ మధ్యన ఒక అజ్ఞానం పరమజ్ఞానం అనుకోండి పని, ఆయన అన్నాడు, ఏం నాయనా శ్లోకాలు వింటే లేక పురాణాలు వింటే పాపాలు పోతాయి, అప్పుడు ఇంకెందుకు ఈ పూజలు ఎందుకు ఇవన్నీ ఎందుకు అన్నాడు. ఎంత మూర్ఖత్వం అది. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. రామాయణంలో ఒక్క అక్షరం వింటే మహాపాపాలు పోతాయంటే ఇన్ని పురాణాలు సరదాకోస వ్యాసుడు రాశాడా? అన్నీ మన జీవితంలో ఒక భాగాలు. మనం వాటిని పట్టించుకోక దురదృష్టవశాత్తు నాస్తికవాదంలో పడిపోతున్నాం అన్నమాట. పెద్దలు ఎప్పుడు అబద్ధం ఆడరు. వేదవ్యాసాదులు వంటి వారు మన కోసం రాశారన్నమాట. అందువల్ల అతిథికి అన్నం పెట్టి తీరాలి. మన ఇంటికి అతిథి వచ్చాక వాడికి ఏమీ రక్షణ ఇవ్వకుండా అన్నం పెట్టకుండా పంపిస్తే వాడు నిరాశతో వెళ్ళిపోతాడు కదా. ఇక్కడ గొప్ప శ్లోకం మూలంలో చెప్పాడు, అతిథి యత్ర భగ్నాసో గృహాత్ ప్రతి నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. అతిథి మన ఇంటికి రాగానే వాడిని ఎంతో కొంత ఆదరించి, మన ఊరు వచ్చాడు లేక మన ఇంటికి వచ్చాడు, మన పేటకు వచ్చాడు, మన ఊళ్ళో గుళ్ళోకి వచ్చాడు అని గ్రహించి వెళ్ళి అతన్ని ఏదో రకంగా ఆదరించి ఏదో ఒకటి ఇవ్వాలట. అలా ఆదరించకపోతే అప్పటి వరకు అతని దగ్గర ఉన్న పాపాలన్నీ మనకి ఇచ్చేసి మీ ఇంటికి వచ్చిన అతిథి తన పాపాలు మిగిస్తాడు. సదత్వ దుష్కృతం తస్మై, పాపం వీడికి అంటగట్టి వీడి తూర్పు చేసిన పుణ్యం చచ్చి చేయడు ఏదో ఇంత చేస్తాడుగా. వీడు చేసే పుణ్యం అంతా ఈ కలియుగంలో మానవుడు అన్నాక నేను మీలాంటి జ్ఞానం గురించి చెప్పట్లా. మీరు మహాత్ములు, మీరు తెగ చేసి ఉంటారు పుణ్యం. ఈ పుణ్యం కొట్టుకుపోతాడట. సదత్వ దుష్కృతం తస్మై, అతనికి ఏమో పాపం అంటగడతాడు, పుణ్యం మాదాయ, వాడి పుణ్యం వీడు పట్టుకుని గచ్చది వెళ్ళిపోతాడు. అందువల్ల ఇంటికి వచ్చిన వాడిని ఏదో రకంగా మనం సత్కరించాలి, ఎంతో కొంత పెట్టాలి. అతిథికి అన్నం పెట్టేటప్పుడు కులమతాలతో సంబంధం లేదని చెప్పాడు ఇక్కడ సుస్పష్టంగా. అతిథి కాల సమాగతం ఘనభు భుక్షార్థం పదిశ్రాంతు ఆతత మార్గోత్త ధూళి ధూసరిత గాత్ర స్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగని. అజ్ఞాత కులాభిధానుగను అనే మాట మనం జాగ్రత్తగా వినాలి, చర్చించాలి. ఒక వ్యక్తి భోజన సమయానికి మన ఇంటికి వచ్చాడు. కాల సమాగతుడు అంటే సరిగ్గా భోజన సమయానికి అక్కడికి రాగానే వాడి శరీరం అంతా చెమటతో ఉన్నా, ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నా, వాడికి మంచి బట్టలున్నా లేక దరిద్ర బట్టలున్నా, వాడు ఎలా ఉన్నా వాడిని పట్టించుకోకుండా అతడినే విప్రుడు అనుకో, అతడే ప్రజాపతి అనుకో, అతన్నే విష్ణు అనుకో, ఇంటికి పిలిచి భక్తితో అతనిని ఆదరించి పండితుడైతే పాద ప్రక్షాళన చేసి, పండితుడు కాకపోతే సామాన్యుడైతే కనీసం ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టి పంపించాలి. ఒక ముద్ద పెడితే దానికి భిక్ష అని పేరు, నాలుగు ముద్దలు పెడితే కడిది అని పేరు, ఎనిమిది ముద్దలు పెడితే మంచి భోజనం అని పేరు, విందు భోజనం అని అంటామే, మహాభోజనం అని పిలుస్తున్నామే, అది వాడు అడిగిన ఆహారం పెడితే అది భోజనం, విందు భోజనం అవుతుంది. రసభోజనం మనకి తోచిన దానిని బట్టి ఉన్నంతలో ఏదో రకంగా వారిని గౌరవించి తీరాలి. అటువంటి వాడి జీవితమే ధన్యం. వాడిని జీవితంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వేళకింత ఆహారం లభించి తీరుతుంది. ఇతరులకు ఆహారం పెట్టడం ఉందే, ఇవాళ మనం ఇతరులకు ఇచ్చే ప్రతి వస్తువు గోడకు కొట్టిన బంతిలో మళ్ళీ మన ఇంట్లోకి వచ్చేదని గుర్తుపెట్టుకోండి. ఎంత వేగంతో కొడతావు అంతకు రెట్టింపు వేగంతో తిరిగి వస్తుంది. బంతి అయితే కొట్టినంత వేగంతో వెనక్కి వస్తుంది గోడకి. కానీ పుణ్యం అలా కాదు. వాడికి నువ్వు ఇవాడ ఒక రూపాయి దానం చేస్తే కొన్ని వందల రెట్ల రూపంలో తిరిగి వస్తుంది. సమయానికి తిరిగి మనల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి దానం గొప్ప పుణ్యం అన్నారు. అసలు ధనమునకు మూడే మూడు లక్షణములు, దానం భోగంచ నాశంచ త్రీణ్యేవచ ధర్మాని. మూడే మూడు ధర్మములు ఉన్నాయి ధనానికి. ముందు దానం, అది చాలా గొప్పది. డబ్బు ఉన్నందుకు ఒకటి ఏమిటి, దానమైనా చెయ్యి లేదా భోగం నువ్వు అనుభవించు. ఈ రెండు కాకపోతే మూడోది నాశనం, తప్పది ఎవడోడు పట్టుకుపోతాడు. ఇందులో నాశనం అధమం, నువ్వు భోగించడం కొంతవరకు మధ్యమం. ఇతరులకు ఇచ్చిన దానం ఉందే అది మాత్రమే శాశ్వతంగా మన వెంట వస్తుంది. ఇది మన పాలి సంపద అన్నమాట. అందుకే జ్ఞానులు ఎంతో కొంత దానం చేయాలి నాయన, కనీసం ఎనిమిదవ భాగం నీ ఆదాయంలో నువ్వు ప్రజలకి దానం చెయ్యి, మిగతాది దేశ రక్షణకు వినియోగించాలి. రాజు కాబట్టి ఎనిమిదవ భాగం దానం చెయ్యాలి. ఇక అన్నిటికంటే ఎట్టి పరిస్థితుల్లో సంధ్యావందన కార్యక్రమం ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాకపోతే యజ్ఞోపవేతం ఉంటే ఒక విధానం, లేకపోతే మరొక విధానం తప్ప సంధ్యావందనం అందరం చేయవలసిందే. సూర్యోదయ సమయమునకు యథా అరుణోదయ వేళాయాం అని మూలం. అరుణ ఉదయం అయ్యే సమయమునకల్లా స్నానములు పూర్తి చేసుకుని అర్ఘ్యప్రదానం చేయవలసిందే అని మదాలస దత్తాత్రేయుడు చెప్పిన మాటల్ని అలర్పుడికి చెప్పింది. అనుక్షణం మనం దానికి ఎక్సెప్షన్స్ ఇచ్చుకొని కాలాతీత ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రదానం గరిషే రోజు ఇక అలవాటైపోవడం అనమాట. రోజు కాలాతీతమేనా, భోజనం దగ్గర కాలాతీతం ఉండదా, ఆయన నిద్రపోవడానికి కాలాతీతం ఉండదా, దేనికి కాలాతీతం ఉండదు. ఒక్క సంధ్యావందనం దగ్గర మాత్రం పాప ఆవిడ మాట్లాడదు కనుక గాయత్రీదేవి అనుకుని దానికి ఎక్సెప్షన్ అనమాట. వీడు పర్వాలేదని చెప్పారండి, ఆలస్యం అయితే ఇంకోసారి ప్రాయశ్చిత్తానికి ఇచ్చేస్తే చాలు అని. అప్పుడు అక్కడికి వెళ్ళాక కూడా ప్రాయశ్చిత్తంగా నాయన నిత్యం ప్రాయశ్చిత్తం అన్నావు కదరా, నీకు కూడా ప్రాయశ్చిత్తం రా, నీకు నాలుగు దెబ్బలు కొడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఏమిటి కమ్మూలిపోయేది నీకు, అసలు కావాలంటే మళ్ళీ పడుకోమన్నారు. సూర్యోదయ సమయంలోకి లేచి అర్ఘ్యం ఇచ్చేసి సంధ్యావందనం చేసి అప్పుడు మళ్ళీ పడుకుని కావాలంటే మిగతా అర్చన చేసుకో. సంధ్యావందనం దగ్గర మాత్రం మినహాయింపు అసలు ఎక్కడా లేదు. ఒక్క తీవ్రమైన అనారోగ్యం ఉంటే తప్ప, ఆ మాట కూడా సుస్పష్టంగా చెప్పారు. కాబట్టి సంధ్యావందనములు చెయ్యి. ఇంకా మలమూత్ర విసర్జన ఎలా చెయ్యాలి, ఎలా బ్రతకాలో చెప్పారన్నమాట ఇందులో అనుక్షణం. సూర్యుడు ఉదయించిన కాలం నుంచి అస్తమించే కాలం వరకు ప్రాతకాలం, అది పగలు. అస్తమించిన తర్వాత మళ్ళీ సూర్యోదయం వరకు రాత్రి కదా.
దివసంబునురేయుపురీషమూత్ర సర్జనము కుబేర దక్షిణ దిశాముఖతంతగుణాచర్యోప.
ఇవి చాలా గొప్ప ధర్మాలండి.
విను పై చీరలేక సురవిప్రుల అర్చన చేయరాదు.
పైన ఒక కండువ లేకుండా బ్రాహ్మణుణ్ణి కానీ దేవతల్ని కానీ పూజించకూడదు. అందుకే పూర్వకాలంలో పైన ఉత్తరీయం వేసేవారు, శాలువయో ఏదో ఒకటి. ఒక్కొక్కప్పుడు ఏమీ లేకుండా గుళ్ళోకి పెడితే ఒక కర్చీఫ్ భుజం మీద వేసేవారు గుర్తుంటారు, అది కూడా ఎడమ వైపు గుర్తుపెట్టుకోండి. కుడివైపు వేస్తే ఉపయోగం లేదు వాడి. కుడివైపు వేసినటువంటి వస్త్రం ఉత్తరీయం, అది పూజకి పనికిరాదు. ఎడమ వైపున లేదా ఇలా రెండు వైపులా కండువ ఉంటే పర్వాలేదు. పైన ఒక శాలువాయో ఏదో ఒకటి లేకుండా, పై చీర లేకుండా సుర విప్రుల అర్చన చేయరాదు. దేవతలని విప్రులని పూజించకూడదు.
భోజన వనరింపరాదు,
అన్నం కూడా తినకూడదు. అందుకనే ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, మేము మంచి కోటు కూడా వేసి అన్నం తింటున్నాం కదండి. ఒక వస్త్రం ఏంటండి, చాలా వస్త్రాలు ఉన్నాయి. నువ్వు కోటు వేసుకుంటే అది వస్త్రం కాదు. ఆ కోటు వేసుకున్నా వేసుకోకపోయినా నువ్వు వివస్త్రుడి కిందే లెక్క. పైన ఇలాగ ఒక తువ్వాలు లాంటి వస్త్రం ఉండాలి, అది కఠోర నియమం గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప నేను కోట్లు వేసాను లోపల బనీన్ ఉందండి, బనీన్ మీద లాల్చి ఉంది, లాల్చి మీద బాల్చి ఉంది అంటే నువ్వు బాల్చిది అనేటప్పుడు ఇవేవి కూడా రావు. శాస్త్ర ప్రకారముగా పైన ఒక తువ్వాలు ఉండవలసిందే, లేకుండా భోజనం చేయరాదు.
కుబేర దక్షిణ దిశాముఖతంత గుణాచరింప దివసంబును రేయు పురీషమూత్ర సర్జనము.
పగలు రాత్రి బలమూత్ర విసర్జన. పగలిపోటైతే తూర్పు ఉత్తరం దిక్కు, రాత్రిపోటైతే దక్షిణం. అయితే ఇక్కడ చిన్న మినహాయింపు మళ్ళీ ధర్మశాస్త్రం వచ్చిందంటే మార్కండేయ పురాణంలోనే ఇప్పుడు ఇంట్లోనే మలశాల మూత్రశాల ఉంటున్నాయి. పూర్వం అంటే ఊరవతలకు వెళ్ళేవారు కాబట్టి పగటిపూట ఉత్తరం కేసి తిరిగి కూర్చునేవాడు, రాత్రి దక్షిణానికి తిరిగేవాడు. ఇప్పుడు ఇంట్లో ప్లేట్ అలా పెట్టుకుని వీడి ఇటు కూర్చుని వెళ్ళలేడు కదా, అంటే మరి అలా చెబితే కానీ అర్థం అవుతుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అందువల్ల అందుకే నేను చెప్పేటంటే ఉత్తర దక్షిణాలలో ఏదో ఒక ముఖంగా పురీష ఉత్తర సర్జనము చెయ్యొచ్చు అన్నారు. ఏమండి మేము ముసలాడమండి, కొన్ని రోగాలతో ఉన్నామండి అంటే అప్పుడు చెప్పాడు, మర్త్యునకు నిజేచ్చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పను. రోగం పొందినప్పుడు మాత్రం నువ్వు ఉత్తరమా దక్షిణమా తూర్పా పశ్చిమమా అక్కర్లా. అసలు రహస్యం చెప్పనా, ఇవి చెయ్యకపోతే రోగం వస్తుంది. అసలు రహస్యం శాస్త్ర ప్రకారంగా ఆచారములను సక్రమముగా మనము పాటించకపోతే రోగాలు వస్తాయి. రోగం వచ్చింది కాబట్టి ఎలాగో పాటించాం. కాబట్టి రోగులు పడినందుకు ముందే జాగ్రత్త పెడితే రోగం రాదని అర్థం. మళ్ళీ జాగ్రత్త ఈ పద్యవంతమైన అనమాట.
విను పై చీరలేక సురవిప్రుల అర్చన చేయరాదు, భోజన మనరింపరాదు, దివసంబునురేయు పురీషమూత్ర సర్జనము కుబేర దక్షిణ దిశాముఖతంతగుణాచరింప, మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పను.
ఇక తర్వాత దురద, నిన్న కూడా చెప్పాను కదా మనం, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మాట. తల తీట ఇరుగేల తగదు గోకగా, నిమిత్తము లేక ఉమదల తడుపదగదు. చీటికి మాటికి రెండు చేతులు పెట్టి తలకి బరుకో బరుకో అని గోక్కోకూడదు. రెండు చేతులతో తలకే గోక్కుంటే దారిద్ర్యం పట్టుకుంటుంది కనుక దానికి గల కారణం నిన్న చెప్పాను కనుక మళ్ళీ వాడు చెప్పక్కర్ల. అనవసరముగా తలని నీళ్లతో తడపకూడదు. మీరు చూసారు లేదు, ఒక ఆయన కాళ్ళు వేడిగా ఉందని ఇన్ని నీళ్ళు ఎత్తుమే చల్లుకున్నాడు. అలా శిరస్సుని నిమిత్తము లేక ఉమన్ అంటే తడితోటి తల తడుపదగదు. తలకాయని చీటి వాటికి నీళ్లు పోయకూడదు. తలకి స్నానం చేయాలంటే అయితే ఇంటిలో సంకల్పపూర్వకంగా నిత్య శిరస్నానం చేస్తే ఉదయం పూట పర్వాలేదు, సాయంత్రం పూట అది నిషేధం. ఒక ప్రయాణం చేసి వచ్చినప్పుడు మాత్రం చెయ్యొచ్చు. కానీ దగ్గర వేళల్లో పితృకార్యాలలోనో శవాలను చూసినప్పుడు అప్పుడు మాత్రమే తలకి స్నానం చేయాలి.
స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ఉపేత్యచ అని మూలం.
శ్మశానానికి వెళ్ళి వెళ్ళగానే ఇంటికి రాగానే చైలవాన్ కట్టిన గుట్టలతో కలిసి స్నానం చెయ్యాలి. ప్రాజ్ఞ అన్నాడు అంటే చేస్తే వాడు పండితుడు, లేకపోతే వాడు అపండితుడు. ఎప్పుడు శ్మశానానికి వెళ్ళినా ఇంటికి రాగానే కట్టు గుట్టలతో, గుట్టలు ఎప్పుకూడదు మళ్ళీ. ఈ గుట్టలు తీసి ఉతకవేవో, నేను తువ్వాలు కట్టుకు స్నానం చేస్తానంటే అది స్నానం అవ్వదట. కాబట్టి కట్టుకున్న గుట్టలతో స్నానం చెయ్యాలి. ఈ మధ్యన ఈ అనుమానాలు ఎందుకు వస్తాయో తెలియదండి, అందుకే చెబుతున్నా అనమాట. ధర్మ సందేహాలకు ఉత్తరం రాశాడు ఒక ఆయన,
ఏమంటే ఈ జేబులో డబ్బులు ఉంటాయండి నాకు 100 రూపాయలు కట్ట, ఈ కట్టతో స్నానం చేయాలా అన్నాడు ఆయన. అంటే కట్టుకుట్టతో అన్నాం కాబట్టి, బట్టతో అన్నారు కానీ కట్టతో అన్నా, కట్ట నాకు ఇచ్చేవాళ్ళు నేను అష్టమతి నేను పట్టుకుంటాను కాసేపు. అంచేత బట్ట కట్ట ఈ రెండింటికి వాళ్ళు అనుమానం ఎందుకు? సరాయిత చైలవాన్ అంటే బట్టలతో పాటు అని అక్కడ అర్థం అనమాట. అంతేగాని లోపల డబ్బులు తీసి పక్కన పెట్టకూడదు, లేదా ఉంగరం తీసి పక్క పెట్టకూడదు అని ఏమనలేదు. ఇవన్నీ లేని భ్రమలు. ఒక్క వస్త్రములు మాత్రం లోపల ఎన్నున్న అన్ని బట్టలతో వెలుగు చేయాలి, అది బనీరు కూడా తీయకూడదు అనమాట. ఈ విధముగా కట్టుబట్టలతో స్నానము చేయాలి. ఈ నియమములు జాగ్రత్తగా పాటించాలి. కాలుని కాలు మీద వేసి రుద్దకూడదు. పూర్వకాలంలో కాళ్ళకి బురదంటితే కూడా చేత్తో కడుక్కోరని అయినా అది, అంతేకాదు కాలు మీద కాలేసి తప్పకూడదట. ఉపన్యాసాల్లో కుర్చీలో కూర్చుని మీరు కొంతమంది చూసారు, ఇళ్ళల్లో కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా కాళ్ళు ఊపడం కూడా దరిద్రం, మహాపాపాలు. కాళ్ళు ఊపేవాడు చిట్ట చివరి రోజుల్లో యమకింకర దర్శనం పొంది తీరుతాడు. అందువల్ల ఎప్పుడూ కాళ్ళు ఊపకుండా జాగ్రత్త పడండి. తర్వాత తగదన్యు జంద్యంబు ధర్యంప, ఒకటి యజ్ఞోపేత ఒకటి తీసేసి పక్కన చిరక్కోయికి తగిలించి ధరించకూడదు. తగదన్యు వస్త్రంబు ధర్యంప, ఇవన్నీ మారణగారు ఎంత తేలిగ్గా రాశాడో, సంస్కృతం అర్థం కాదేమో సామాన్యులకని పాపం. ఒకళ్ళు బట్టలు ఒకళ్ళు కట్టుకోకూడదు. తల్లి వస్త్రం కూతురు, కూతురు బట్ట తల్లి, ఎన్నో పెళ్ళిళ్ళలో అదే చీర రెండు చీరలు తెచ్చుకుంటారు ఇద్దరును. కాసేపు అమ్మ కట్టుకుంటుంది, లోపలికి వెళ్ళాక కూతురు మార్చుకుంటుంది. కూతురుది తల్లి, తల్లిది కూతురును. ఇంకా తక్కిన చోట్ల చెప్పేక్కర్లా. ఆఖరికి నాకు ఈ చలి కోసం జాకెట్ అని ఇస్తారే, అది కూడా ఒకరితో ఒకళ్ళు వేసుకోవాలంటే నాకు అసహ్యం వేసుకుంది. తప్పసరి చలికి చచ్చిపోతే తప్ప, ప్రాణాపాయ స్థితి వస్తే ఇందాక చెప్పేగా మినహాయింపు తప్ప, లేకపోతే ఒకరి వస్త్రం ఒకరు ధరించరాదు. పరమ పాపాల్లో కల్లా కట్టుకొట్టాలి ఇంకోటి ఇవ్వడం. ఇది జాగ్రత్తగా పాటించండి. లుంగీలు ఇవేమో ఈ మధ్యన లుంగీలు కూడా ఎక్కడ ఇస్తున్నారులేండి, ఏంటి కానీ దేహండి మా ఇంట్లో లుంగీలు లేవండి, షార్ట్లు వేసుకుంటారా, నేను ఇప్పటికో 50 సార్లు తొడిగానండి, ఉతకకుండా మీకు ఇస్తారు వేసుకుంటారా అని అడిగేవాడు కూడా ఉండాలి. వాడు ఉతకడు కూడా పోయిగా అంచేది. ఏ రకంగా చూసినా శారీరక అనారోగ్యమే కాకుండా ఆచార వ్యతిరేకం కూడా. ఇంకా మరొకటి ఏంటి, పొరపాటులు కూడా బాత్రూమ్ చెప్పులు అనే పేరుతో అదే చెప్పులు అందరూ వాడుతున్నారే. ఎట్టి పరిస్థితులలో తగదన్యు చెప్పులు ధరియంప, మీరు చూడండి కావాలండి ఇదే పదం యథాతథంగా వాడారు. ఒకరి చెప్పులు ఒకరు వేసుకోకూడదు. అన్నిటికంటే చెప్పులు కనుక వేసుకుంటే వచ్చే జన్మలో పంది జన్మెత్తుతాడు, లేదా భయంకరమైన అడవి దున్నపోతు వంటి జన్మలెత్తి దుర్మరణం పాలైపోతాడు పాపం. ఏ అమెరికాలోనో పందిరి పుట్టాడంటే వాడిని విషంతో పర్రని చెవులు పీకేసి చర్మం తీసేసి ఆ మాంసం పటాపటా కొడుతున్నారంటే, పూర్వం ఒకటి చెప్పులు ఒకటి వేసుకున్నవాడు పాపం. వాళ్ళ పంది రూపంలో ఎంత యాత్ర పడుతున్నారు, ఎందుకు వచ్చింది? అందువల్ల పరుల యొక్క చెప్పులు పొరపాటు కూడా ధరించరాదు. వ్యసనుతోడ మత్తుతోడ వివాదంబు వలదు అన్నాడు. వ్యసన పరులతో వ్యవహారం మనం పెట్టుకోకూడదు, వాడితో వాదించకూడదు. తెగ తాగేసి వైకంతో వాడి దగ్గరికి వెళ్ళి వాడితో వాదిస్తే తంతాడు. అందుకని వ్యసన పరుడితోటి, మత్తుతో ఉన్నవాడితోటి ఇటువంటి వాళ్ళతో స్నేహం కుదరదు. ఇంకా గొప్పగా చెప్పాడు, మత్తుడు మత్తుడు ధృత్తుడు అసలు